ఇంకా అశ్వమేధం అంటే ఏమిటి? సామర్థ్యవంతులను, సామర్థ్యాలను, క్షమతలను, ఎబిలిటీ ఉన్న వాళ్ళని బలవంతంగా రాష్ట్ర నిర్మాణము చేయటానికి ఉపయోగించుట. సంచిత్ కుసంస్కారిత క్షుద్ర ప్రయోజనమి నిరతిరహణి కిలియే లల్చాతి రహతి హే. పూర్వకాలము నుంచి మనము తెచ్చుకున్నటువంటి కుసంస్కారాలు, ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు ఖచ్చితంగా మనని క్షుద్రత్వం వైపుకే తోస్తాయి. మనం మంచి మార్గంలో, ఋషులు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే వెళ్ళనివ్వవు. కుత్సాంసే ఘిరా హువా లోక్ ప్రవాహ తథా స్వజనం కా ఆగ్రహ భీ ఐసే హీ దబావ్ డాల్తా రహతా హే. ఇంకా రకరకాలైనటువంటి కుంఠాలు ఉన్నటువంటి స్వజనులు, ఆత్మీయులు, అంతేకాకుండా సమాజము కూడా ఈ మార్గంలో వెళ్ళటానికి ఒప్పుకోవు. ఇన్ సమస్త అవరోధం కో చీర్తే హుయే ఉపలబ్ధ సామర్థ్యమేసి నిర్వాహ కేలియే న్యూనతం రఖనేకి ఉపరాంత్ శేష్ కో రాష్ట్రహిత సమాజహిత మే లగా దేనికి వ్రతశీలత అశ్వమేధే. అంచేత చాలా తక్కువ తన కోసం మాత్రమే ఉంచుకుని తన దగ్గర ఉన్నటువంటి సమస్త వనరులను కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించేటటువంటి వ్యక్తిని అశ్వమేధము చేశాడు అంటాం. అలాంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళందరూ కలిసి చేసేటటువంటి ప్రయత్నమే అశ్వమేధము యొక్క మహాయజ్ఞము. గోమేధిక అర్ధ ప్రసప్త సత్ ప్రవృత్తికే జాగరణమే స్వాధ్యాయ శిక్షణ కౌశల్ ఆదిక విస్తార్. గోమేధము అంటే వాక్ శక్తిని మందులాగా ఉపయోగించుకోవటము, నిద్రపోతున్నటువంటి సత్ప్రవృత్తులను జాగరణం చేసుకోవటానికి స్వాధ్యాయము, దాని గురించి కావలసినటువంటి శిక్షణ, కౌశలత్వాన్ని పెంచుకోవటం, ఎక్స్పర్టైజ్ని ఏదో ఒక విద్యలో పెంచుకోవటము, ఇదంతా గోమేధ యజ్ఞం అనేటటువంటి పేరుతో జరుగుతాయి. దైవీ సంపద ఉంసే వ్యక్తి ఓర్ సమాజ్కు సుసంబంధం బనాన. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి అద్భుతమైనటువంటి దైవీ ఆలోచనలతో జీవించవచ్చు అని సమాజానికి ఉదాహరణగా నిలుస్తాడు. యజన ప్రక్రియతో ఉస్కా స్థూల్ దృశ్యమాన్ పక్షబర్హే. యజ్ఞము అనేది ఒక కర్మకాండ మాత్రమే, స్థూలంగా కనిపించేటటువంటి ఒక క్రియ మాత్రమే. ఉపరోక్త ప్రయోజనం కెలియే కయీ బార్ వ్యక్తి విశేష ద్వారా ఇన్ చారోం మేసే జిస్కా నిశ్చయ కియా హో ఉస్కి సార్వజనిక్ ఘోషణ కెలియే ఇహ ఆయోజన్ సంపన్న కియా జాతా థా. అంచేత చాలాసార్లు వ్యక్తి ఈ నాలుగు మేధా యజ్ఞాలలో ఏ మేధాయజ్ఞము నేను చేస్తున్నాను అని అందరికీ తెలపటానికి యజ్ఞ ఘోషణ చేసేవాడు. నేను అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాను, నేను నరమేధ యజ్ఞం చేస్తున్నాను, నేను గోమేధ యజ్ఞం చేస్తున్నాను, నేను సర్వమేధ యజ్ఞం చేస్తున్నాము, మనము ఇప్పుడేం చేయబోతున్నాం, అశ్వమేధ యజ్ఞం చేయబోతున్నాం అనేది ఎందుకు అంటే మనము ఈ మానసిక స్థితిలో జీవించబోతున్నాము అని ప్రజలకు అందరికీ తెలియజేయటానికి ఈ ఘోషణ చేస్తున్నాం. అంచేత అశ్వమేధ యజ్ఞం జరిగే ముందు మనం ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోవాలి. కయీ బార్ మూర్ధన్య పురోహితం ద్వారా వ్యాపక సమూహకు ఇన్ మహత్వపూర్ణ ప్రయోజనంకి దీక్షా దేనికి సార్వజనిక సమారోహ బులాయ జాతేథే. చాలాసార్లు చాలా తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులను ఇలాంటి సామూహిక ఆయోజనాలలో వ్యక్తులకి ప్రేరణ, దిశానిర్దేశం ఇవ్వటానికి ఆయోజనాలు చేస్తూ ఉంటాం. మీరు చేసేటటువంటి సాప్తాహిక ఆయోజన అలాంటి మూర్ధన్యులైనటువంటి ఋషులు చేసే కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు. సాధారణమైనటువంటి కార్యక్రమం మాత్రం కాదు అది. ఏదది? ఇంటింటికి వెళ్ళి, ఊరూరా వెళ్ళి ఈ కార్యక్రమం. సప్తాహ విధి, భాగవత సప్తాహ విధి ఇది. 7 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసేసి 4 మేధాలు చేయిస్తారు. మీరు సర్వమేధము, నరమేధము, గోమేధము, దాని ఫలశ్రుతిగా అశ్వమేధము. ఆ యజ్ఞాల యొక్క సైకాలజీ మీరు అర్థం చేసుకోండి. గోమేధము వాక్శక్తి ఎబిలిటీస్, నరమేధము పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆదర్శానికి అంకితం చేసేయటము, సర్వమేధము మన దగ్గర ఉన్నది మొత్తము సమాజానికి, కార్యక్రమానికి, ఆదర్శానికి ఇచ్చేయటము. ఈ మూడింటి కలయిక అంటే ఏంటి? సర్వమేధము, నరమేధము, గోమేధము యొక్క త్రిపుటి అశ్వమేధముగా పరిణితి చెందుతుంది అనేటటువంటిది మీరు మెల్లిమెల్లిగా అర్థం చేసుకోండి. కానీ నేను చెప్పాను కదా, ఇదంతా మీరు పాయింట్స్ లాగా రాసేయాలి. రాసేసి నాకు నెక్స్ట్ క్లాస్కి చూపించండి. చూపించకపోతే మళ్ళీ దీన్ని రిపీట్ చేద్దాం. కనీసము ఇప్పుడు నేర్చుమేధము, గోమేధము యొక్క పరిణితి అశ్వమేధంగా అవుతుంది. ఈ మేధాయజ్ఞాలు మీరు తెలుసు తెలియక చేస్తూనే ఉంటారు. చాలామంది కుటుంబంలో కుటుంబం యొక్క పెద్ద నరమేధానికి లోనవుతాడు. విద్యార్థులందరూ గోమేధానికి లీనవుతారు. గోమేధం అంటే ఏదో ఒక విశేషమైనటువంటి ప్రతిభ తెచ్చుకోవటం అని చెప్పాను కదా, అది ఉచ్చస్థాయిలో జరగటం లేదు, విద్య యొక్క లోపం అది. ఆ విద్యను మార్చటానికే సంజీవిని విద్య అనేటటువంటిదే మీరు ఇప్పుడు 7 రోజుల కోర్సులో ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంచేత గోమేధము అంటే ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ పర్టికులర్ యాక్షన్. నరమేధము వ్యక్తిగతంగా వాడు బలి అయిపోవటం. విద్యార్థి ఆ విద్యకి బలి అయిపోతాడు, ఆఫీసులో బాగా పనిచేస్తున్నటువంటి వాడు ఆఫీసు ఉద్యోగానికి బలి అయిపోతాడు, ఏదో ఒక పోస్ట్కి ఏదో ఒక లక్ష్యానికి బలి అయిపోతాడు. కుటుంబ హెడ్ వీళ్ళందరికీ బలి అయిపోతాడు. అంచేత కుటుంబం హెడ్ నరమేధము, ఉద్యోగస్తులు వాళ్ళు తప్పు చెప్పా, కుటుంబ యజమాని సర్వమేధము. ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ఇంటి పనులు చేసేవాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు వాళ్ళు నరమేధము, ఏదో ఒక విద్యను మాత్రమే నేర్చుకునేటువంటి వాళ్ళు గోమేధం. అంచేత ఆ మేధాయజ్ఞాలు ఇప్పటికీ ఉంటాయి, అవి ప్రకృతిలో ఉండేవని చెప్తున్నాను నేను. ఈ యజ్ఞాలు ఏవో కొత్తగా మీరు కనిపెట్టేవేం కాదు, వాటిని శాస్త్రీయ పద్ధతిలో ఋషులు అవగాహన చేయించుకుని వాటి యొక్క దిశను మార్చారు. అంచేత గోమేధముతో నరమేధముతో సర్వమేధము చేయగలిగేటటువంటి వ్యక్తులు కలిసి ఏం చేస్తారు అంటే అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. మనీషి చార్లెస్ డ్రెక్ మాయర్ కే గ్రంథ్ ది బుద్ధిస్ట్ ఇండియాకి అనుసార్ అశ్వమేధ్ కి ఏక్ విశేష ప్రక్రియ రాజసూయ స్థరికి భీ సంపన్న హోతీ రహీ హే. అశ్వమేధము యజ్ఞంలోని ఒకనొక విశేషమైనటువంటి భాగమే రాజసూయ యజ్ఞంగా జరపబడేది అని ప్రీ బుద్ధిస్ట్ ఇండియా, బుద్ధుడి కంటే ముందు ఉన్నటువంటి భారతదేశము అనేటటువంటి పుస్తకంలో చార్లెస్ డ్రెక్ మేయర్ అనేటటువంటి మహానుభావుడు రాశాడు. అంటే రాజసూయ యజ్ఞము అశ్వమేధ యజ్ఞం యొక్క ఒక రూపాంతరణ, ఒక స్మాల్ చేంజ్. సామంతవాది ఉచ్ఛృంఖలతకి కారణ శాసకం కి అనాచార్ ప్రజా పీడక నా బన్నే పాయే ఇసీలియే ఉన్నే సర్వతంత్ర స్వతంత్ర నహి రహనే దియా జాతా థా. రాజులందరూ కూడా ఒకే క్షేత్రంలో వాళ్ళు కంటిన్యూస్గా రాజ్యాలు చేయటం వల్ల వాళ్ళు కంట్రోల్ తప్పచ్చు, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటాం కదా. అంచేత ఈ రాజసూయ యజ్ఞాలు, ఈ అశ్వమేధ యజ్ఞాలు ఏంటంటే రాజుల మీద నియంత్రణకి చేసేవి. ఆ రాజుల మీద నియంత్రణ యొక్క ఋషుల యొక్క పరికల్పన యుఎన్ఓ. రేపు చివరికి మనకి మిగిలేది యుఎన్ఓయే. యుఎన్ఓ శాశ్వతమైనటువంటి మెల్లిమెల్లిగా ఇప్పుడు మీకు చూస్తూ ఉంటే ధోరణి మీకు అర్థమైపోతుంది. చివరికి యుఎన్ఓయే తన చేతిలోకి అన్ని దేశాల పగ్గాలు తీసుకోకపోతే ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఆ పగ్గాలు యుఎన్ఓ లాంటి సంస్థ తీసుకోవటానికి వీలుగా చేసేటటువంటి ప్రక్రియే అశ్వమేధ ప్రక్రియ, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియ. ఉన్హే కిసి కేంద్రీయ నియంత్రణకి అంతర్గత రఖనేకి లియే సమయ సమయ పర ఐసే ఆయోజన్ హోతే రహతే థే. అంచేత ఈ రాజులందరూ కూడా కలిసి ఒక లక్ష్యం వైపు వెళ్ళటానికి వీలుగా ఆ రాజులందరినీ సమీకరించి చేసేటటువంటి యజ్ఞమే రాజసూయ యజ్ఞం. అది అశ్వమేధ యజ్ఞం యొక్క ఒక రూపాంతరణ. జో స్వేచ్ఛారితాక ఆగ్రహకర్తే థే ఉన్హే బల్ పూర్వక వైశ్య కన్నేసే రోకా జాత థా. ఎవడైనా స్వేచ్ఛగా కాదు నేను ఇందులో పాల్గొనను అంటే బలవంతంగా వాళ్ళని ఆపేవారు. రాజసూయ యజ్ఞంలో శిశుపాల వధ అలాంటివి అలాంటి ఇన్సిడెంట్సే. డ్రెక్ మేయర్ కి అనుసార్ ఇస్కా ఏక్ అన్య స్వరూప్ వాజపేయీ స్థర్ కా భీ సంపన్న కియా జాతా రహా హే. రాజస్వీ యజ్ఞమే కాకుండా అశ్వమేధ యజ్ఞం యొక్క వేరొక రూపాంతరణ వాజపేయీ యజ్ఞ ప్రక్రియ. విచారంకి స్వేచ్ఛా తారితకు ఆదర్శవాది దిశాధారాకి అంతర్గత రఖనే కిలియే సమర్థ ఆత్మవేత్త దిగ్విజయ్ కిలియ నికల్తే థే. మనుష్యులకు ఒక ఆదర్శం వైపు ప్రేరణ ఇవ్వటానికి, మీరు ఈ విధంగా జీవించండి అని చెప్పటానికి ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి అనేక మహానుభావులు దిగ్విజయ యాత్రకి బయలుదేరేవారు. ఇప్పుడు దిగ్విజయ యాత్రకి బయలుదేరక్కర్లేదు, వాడు ఉన్న చోట నుంచే దిగ్విజయం చేయవచ్చు. దేని ద్వారా? వెబ్సైట్స్, టీవీస్, టేప్ రికార్డర్స్, వీటి ద్వారా వాడే అన్ని దేశాలకి వెళ్ళిపోక్కర్లే. పూర్వకాలంలో బుద్ధుడి టైంలో, శంకరాచార్యుల వారి టైంలో దిగ్విజయ యాత్రలు అవసరం. ఇంచేతంటే ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్స్ లేవు. ఇప్పుడు ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్స్ ఉపయోగించేవన్నీ కూడా దిగ్విజయ యాత్రలే. ఈనాడు ఒక దిగ్విజయ యాత్ర మీద వెళ్తుంది, వార్తా పేపర్ ఒక దిగ్విజయ యాత్రకి వెళ్తుంది, ఒక్కొక్క నవల, ఒక్కొక్క పుస్తకము తనదైనటువంటి దిశలో మనుషుల్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏ విధమైనటువంటి యజ్ఞాలు? వాజపేయ యజ్ఞాలు. అంచేతేంటి, ఒక పుస్తకం అయినా కావచ్చు, ఒక స్కూల్ అయినా కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ అయినా కావచ్చు, ఇవన్నీ కూడా వాజపేయ యజ్ఞాల యొక్క రూపాంతరితమైనటువంటి రూపమే. అంచేత యజ్ఞం చేయటం అంటే ఇవే యజ్ఞాలు కాదు. యజ్ఞము ప్రకృతిలో ప్రతి చోట ఉన్నది అని చెప్పటానికి, దాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నా యొక్క వెబ్సైట్ ఉంటే అది నా వాజపేయ యజ్ఞము, మీ యొక్క వెబ్సైట్ ఉంటే అది మీ యొక్క వాజపేయ యజ్ఞము, మీ కుటుంబము మీ కుటుంబం యొక్క వాజపేయ యజ్ఞం చేస్తుంది. రెండు కుటుంబాలు కలిసి పాణిగ్రహణ సంస్కారంలో కలిస్తే ఈ రెండు కుటుంబాల వాజపేయ యజ్ఞము. అంటే వాజపేయ యజ్ఞం అంటే అర్థమైంది కదా, మీ ఆలోచనలు, మీ దిశలు, మీ కోరికలు ఏ దిశ వైపు వెళ్తున్నాయో ఆ దిశ వైపు మీ సామర్థ్యాన్ని మీరు వినియోగిస్తే దాన్ని వాజపేయ యజ్ఞం అంటాం. రాజులందరి సామర్థ్యాన్ని కూడా, అంటే ప్రతిభావంతులు అందరి సామర్థ్యాన్ని కూడా ఒక దిశ వైపు నిర్దేశిస్తే రాజసూయ యజ్ఞము. ఈ రాజసూయ యజ్ఞం చేయగలిగేటటువంటి రాజులందరినీ కూడా ఒకే రాజ్యము, ఎంపరర్, చక్రవర్తి శాసనం వైపు తీసుకెళ్లేది అశ్వమేధం. శాస్త్రార్థ చేసే విచార్ యుద్ధ ఐసేహి ప్రయోజనం కిలియ హుతే థే. ఇప్పుడు శంకరాచార్యులు వారు, భారతీదేవి యొక్క మండన మిశ్రుడు చేసింది యుద్ధమే కదా, వాగ్యుద్ధమే కదా. అంచేత ఈ శాస్త్రార్థాలన్నీ కూడా ఆలోచనల సమరము, వీరి ఆలోచనలు వారి ఆలోచనలు, ఎవరి ఆలోచన గెలిస్తే వాడు గెలుస్తాడు, వాడి ఆలోచన విధానమే ఆ కాలంలో అది ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది. ఇప్పుడు ఏ ఆలోచనలు ప్రచారంలోకి ఉన్నాయి, ఒకప్పుడు కమ్యూనిజం ప్రచారంలో ఉండేది, ఒకప్పుడు క్యాపిటలిజం ప్రచారంలో ఉండేది, ఇప్పుడు మీకు అర్థమవుతే ఇప్పుడు ఏ ఇజము ప్రచారంలో లేదు, ఎవరికి ఏ ఓటు లేదు. ఏ ఓటు ఉంది అంటే స్వలాభం, ఏ క్షణంలో నాకు ఏ లాభం అవుతుందో దాంట్లో కలిసిపోతాం. అందువల్ల అన్ని పొలిటికల్ ఆపోజిట్ క్యారెక్టర్ ఉన్నటువంటి పార్టీస్ కలిసిపోగలుగుతున్నాయి. కలిసిపోతే మనకు ఆశ్చర్యం కూడా వేయటం లేదు, రైట్ అంటున్నాయి. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళమే, యథా ప్రజా తథా రాజా. అంచేత ఈ భావం అర్థం చేసుకోండి, మనము మారి మన ఆలోచనలు ఒక స్వరూపంగా ఇచ్చి దాన్ని ఒక దిశకి మనం ప్రవహింపజేయలేకపోతే ఇలాగే ఉంటుంది ప్రపంచము, ఎప్పటికీ మారదు. ముంచిన మార్పు కావాలి అనుకుంటే మన చిన్న చిన్న ధారలు, మన చిన్న చిన్న శక్తిధారలు ఒక మహాశక్తిధారగా మార్చేటటువంటి ప్రయత్నమే అశ్వమేధ యజ్ఞము. ఆ లాజిక్ అర్థం చేసుకోండి, అక్కడ ఏం జరుగుతుందో. అసలు మన జీవితాలలో ఆదర్శము లేదు, లక్ష్యము లేదు, తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం, ఎందుకు జీవిస్తున్నాం అనేటటువంటి ఆలోచన కూడా రానటువంటి అతి లో బ్యాటరీలో ఉన్నటువంటి జీవితం. లో బ్యాటరీ ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. నిస్సత్తువ అందరికీ నీరసాలే. సినిమాకి వెళ్దామంటే మాత్రం నీరసం రాదు, ఇంకో పని ఏదైనా పిచ్చి కబుర్లు చెప్పుకుందామంటే నీరసం రాదు, క్లాసుకి రమ్మంటే మాత్రం చాలా నీరసాలు వచ్చేస్తాయి. ఈ నీరసము అంటే అర్థమైంది కదా, నీరసం అంటే అర్థం ఏంటంటే రుచి లేకపోవటం. రుచి లేకపోతే నీరసం వస్తుంది మీకు, అది ఎప్పుడూ అర్థం చేసుకోండి. అంచేత మీకు నీరసం వచ్చింది అంటే అది నిజమైనటువంటి భౌతికమైనటువంటి నీరసము కాదు. నిజమైనటువంటి భౌతిక నీరసం వస్తే అసలు అవుడు ఏం చేయలేడు, ఇంక ఏ డాక్టర్నో పిలుచుకురావాలి, ఇంకా వాడు ఏమిస్తాడో, ఏ సెలైన్ బాటిల్ ఎక్కిస్తాడో భగవంతుడికి తెలియాలి. కానీ మీకు వచ్చేటటువంటి నీరసం మాటము రసవిహీనమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు కనుక ఏ విధమైనటువంటి ఉత్సాహము మన జీవితాలలో లేదు. ఉత్సాహం ఉండటానికి లక్ష్యం ఏదైనా ఉంటేగా, ఏ ప్రయత్నము చేయకుండా పరీక్షలు పాస్ అయిపోవాలి, ఏ ప్రయత్నము చేయకుండా ఉద్యోగాలు వచ్చేయాలి, ఏ ప్రయత్నము చేయకుండా అర్హత లేకుండా డిగ్రీలు వచ్చేయాలి, అంటే ఎంత భ్రష్టు పట్టినటువంటి మానసిక స్థితిలో అందరం జీవిస్తున్నాం. మనం అందరం అలాగే జీవిస్తున్నాం. ఎవడైనా ఇప్పుడు నాకు డిగ్రీ ఇచ్చేస్తానంటే నేను హాయిగా తీసేసుకుంటా, అసలు నాకు ఆ సబ్జెక్ట్ వచ్చినా రాదా అనేటటువంటి ప్రయత్నం మనం చేయటం లేదు. అంచేత ఈ నీరసపు బ్రతుకులలోంచి బయటకి పడాలి అంటే ఖచ్చితంగా మన జీవిత విధానానికి ఒక దిశ ఇచ్చుకోవాలి. బెటర్ లేట్ దెన్ నెవర్. ఎప్పుడో ఇచ్చుకోవటం ఎందుకు, ఇప్పుడు అర్థమైపోయింది కదా దిశ ఇచ్చుకోవాలని, దిశ ఇచ్చుకోవటం మొదలెడదాం మనం. అంచేత ఎవరి ఆలోచనలు బలవంతం అవుతాయో వాడి ఆలోచనలు ఆ దేశకాల వ్యవస్థలో రాజ్యం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి ఆలోచనలు రాజ్యం చేస్తున్న ఏ పొలిటీషియన్ ఆలోచన రాజ్యము చేయటం లేదు, ఏ వ్యాపారవేత్త యొక్క ఆలోచన రాజ్యము చేయటం లేదు. ఎవరి ఆలోచనలు రాజ్యం చేస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా, ఓ సిద్ధిసాయి జీవితం, ఓ సత్యసాయి, ఓ సివివి, వీళ్ళ ఆలోచనలు ప్రచారంలోకి వస్తున్నాయి అన్నదానికి ప్రూఫ్ ఏంటి, దేవాలయ నిర్మాణాలు. అంచేత మన ఆలోచనలు దేంతో కలిపేసుకోమంటున్నాను నేను, ఆ ఆలోచన ప్రవాహంతో కలిపేసుకోండి. ఓ సత్యసాయి ధారతో కానీ, ఓ సిద్ధిసాయి ధారతో కానీ ఓ సివివి ధారతో కానీ, కానీ ఇవంతా ఏమవుతాయో వాజపేయి యజ్ఞాలు అవుతాయి, లిమిటెడ్ అంతే కదా. కానీ దాన్ని మెల్లిగా ఏం చేయాలి, మనం రాజసూయ స్థితికి తీసుకెళ్ళాలి. రాజసూయ స్థితిలో ఏమవుతాయి, వీళ్ళందరినీ కూడా ఒకే కామన్ లక్ష్యం వైపు తీసుకురండి. ఆ రాజసూయ యజ్ఞ ప్రయత్నమే గురుసత్తా ఆవిర్భావం. ఈ రాజసూయ యజ్ఞ పరిణతి దేనిగా వెళ్ళాలి, అశ్వమేధ యజ్ఞంగా వెళ్ళాలి. అంచేత ఈ స్టెప్స్ అర్థం చేసుకోండి. అంచేత ఇక్కడ సత్యసాయి గ్రూప్ గొప్పదా, సిద్ధిసాయి గ్రూప్ గొప్పదా, అరవిందో గ్రూప్ గొప్పదా, అసలు ఆ మాటే అంటలేదు. అంటున్నది ఏంటి అంటే, మీ వాజపేయి యజ్ఞాలు ఆపండి. అంటే మీ సొంతంగా ఈ ఆలోచన విధానమే కరెక్ట్ అనేది ఆపండి. అంచేత మనం మళ్ళీ మనం శాస్త్రార్థం చేయాలి. మీరు శాస్త్రార్థం చేయాలి అంటే వాడి సబ్జెక్ట్ మీకు తెలియాలి. వాడితో డిస్కస్ చేయాలంటే మీ సబ్జెక్ట్ గొప్పది అంటే లాభం లే. వాడి సబ్జెక్టులోకి వెళ్ళి వాళ్ళ చేతే వాళ్ళ సబ్జెక్టులో నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైటు అనిపించాలి. అదేగా మనం ఇక్కడ చూస్తున్నాం. శాస్త్రార్థమే జరుగుతోంది, కానీ ఈ ఆలోచనల యొక్క మహాభారతం మీ కంటే కనిపించటం లే. కానీ కనిపించినా కనిపించకపోయినా జరుగుతున్నది అదే. దానిని అవగాహన చేసుకుని మీరు ఇంకా తీవ్ర ప్రయత్నం చేయటానికే ఈ క్లాసెస్ పెట్టుకోమంటుంది. ముగ్గురు ముగ్గురు వచ్చి ఎంత మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఆలోచన స్రవంతి అంత బాగా డిస్టర్బ్ అవుతుంది. అది ఎంత తొందరగా డిస్టర్బ్ అవుతే అంత తొందరగా యుద్ధాలు పోతాయి. యుఎన్ఓ లాంటి ఒక సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థ పైకి వస్తుంది. అది ఈ ఆధ్యాత్మిక సంస్థల నుంచే బయటికి రావాలని రూల్ ఏం లేదు. ఈ ఆలోచనల ప్రభావము చివరికి ఆ ప్రాణశక్తి ప్రవాహంలో ఎక్కడ కురుస్తుందో మనకి తెలియదు. కానీ మేఘాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి, ఎక్కడ నీరున్నా అక్కడి నుంచి ఆ సూర్యశక్తి మేఘాలుగా బాష్పకణాలను పైకి తీసుకుపోతూనే ఉంటుంది. ఈ బాష్పకణాలన్నీ కలిసి ఎక్కడ కురుస్తుందో అది మనకు అనవసరం. మనం యొక్క బాష్పీకృతమైనటువంటి ప్రయోగం మనం చేస్తున్నాం. అంచేత ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ క్లాసెస్ వాజపేయి యజ్ఞములను రాజసూయ యజ్ఞములుగా మారుస్తున్నాం. మనం రాజసూయ యజ్ఞంలో ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వబడింది, మనం ఇక్కడికి ఎవరికి అగ్రతాంబూలం ఇస్తున్నాం. అంచేత ఆ కార్యక్రమం యొక్క హేతుబద్ధత, ఆ కార్యక్రమం ఉన్నటువంటి రేషనేలు మీకు అర్థమైనా ఇంకా తీవ్రంగా మీరు ఇందులోకి మీ ప్రయత్నాలు కలుపుకుంటూ ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, అనేక మందిని ఈ దిశలోకి మార్చాలి. ఇంకా ఈ గురు పరంపర కావాలి, కానీ గురువులు వద్దు. నేను సాయి భక్తుణ్ణి కాదు, సత్యసాయి భక్తుణ్ణి కాదు, అరవిందో భక్తుణ్ణి కాదు, రామకృష్ణ పరమహంస భక్తుణ్ణి కాదు, ఎవరి భక్తుణ్ణి కాదు. ఆ గురు పరంపర ఒక స్రవంతి, అది ఒకదాంతో ఒకటి లింకప్ ఉంది. దేశకాల పరిస్థితులకు అనుసారంగా ఆ గురు పరంపర ఏమి చెయ్యమని నిర్దేశిస్తుందో ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం అనేటువంటి భావాన్ని మనం కలగజేయటానికి అశ్వమేధ యజ్ఞమును పరంపర మీకు తెలియకుండా అటే వెళ్తున్నాం. మనం తెలియకుండా ఆ దిశలోనే వెళ్తున్నాం, ఇప్పుడు తెలిసి వెళ్దాం. అంచేత రాజసూయ యజ్ఞంలో ఖచ్చితంగా చాలా ప్రమాదాలు ముంచుకొస్తాయి. అనేక శిశుపాలులు పైకి ఎగిరిపోతారు. ఎవరు వాళ్ళు, నా ఆలోచన విధానమే గొప్పది అనుకున్న వాళ్ళు పైకి ఎగిరిపోతారు అంటే వాళ్ళని చచ్చిపోరు, వాళ్ళు మనలో కలవరు. కలవకపోవటమేగా చచ్చిపోవటం అంటే అంతకంటే కొంపలేం అంటుకుపోవు. కానీ వాళ్ళు కలవలేదని మనమే ఆగం. ఇంచేటంటే ఆ సమాజంలో ఉన్నటువంటి మూర్ధన్య వ్యక్తులు, భీష్ముడు లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు కానీ ఎప్పుడు ఒప్పుకుంటారు, మీరు దాన్ని ప్రజెంట్ చేస్తే, తెలియజేస్తే. ఆ తెలియజేసేటటువంటి కార్యక్రమమే మిమ్మల్ని రేపటి నుంచి మొదలెట్టమంటున్నాను. నాకు తెలియదు మరి ఐదు రెండు పది మంది రెడీ అవుతున్నారు లేదో, మీకు ఎంత రెడీ అవుతుందో దాంతోనే బయలుదేరి వెళ్ళిపోండి. మీరు ఆ సాహసం మాత్రం మీరు చేసి ఎక్కడికి వెళ్తారు మీకు తెలిసిందో ఊళ్ళకి వెళ్ళండి, మీ బంధువులు ఉన్నటువంటి ఊరికి వెళ్ళండి. 7 రోజుల పాటు మేము వస్తున్నాం మీ ఇంటికి. పాపం వాళ్ళు ఉంటే ఉంటారు, తాళం వేసుకు వెళ్ళిపోతే తాళం బదలగొట్టి ఇంట్లో దూరిపోండి, అదే మీ ఇష్టం. కానీ 5 డిఫరెంట్ ఊళ్ళకి వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఇది ఈ అద్భుతమైనటువంటి ప్రయోగం. మళ్ళీ 21వ తారీఖు మీరు ప్యాక్ అయిపోతారు. చెయ్యండి అది. మొదట్లో 1980లో మేము అలాగే చేసాము. ఎన్నెల్లో మూర్తి పాపం అక్కడికి వెళ్ళాడు వినుకొండకి, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎండాకాలంలో వెళ్ళాడు అంతే కదా, వెళ్ళి పడిపోయాడు ఒక ఇంటి ముందే. పడిపోతే ఆ ఇంట్లో వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు. వాళ్లే వినుకొండ సుబ్రహ్మణ్యం మనకి ఇప్పుడు చాలా యాక్టివ్ కార్యకర్త. అంచేత వాళ్ళు దొరుకుతారు మనకి. మీరు వెళ్తే కదా, ఇక్కడ కూర్చొని రమ్మంటే ఎలా వస్తారు వాళ్ళు. అంచేత దాన్ని మాత్రం గుర్తుంచుకోండి. రేపు మీరు బయలుదేరితే మాత్రము చాలా అద్భుతమైనటువంటి ఘోషతో మిమ్మల్ని బయలుదేరదీపజేస్తాను నేను. కానీ మీ ఇష్టపడి వెళ్ళాలి తప్ప మాస్టర్ వెళ్ళమన్నారని మాత్రం వెళ్ళకండి. దానికి కావాల్సినటువంటి మ్యాటర్ మాత్రం రెడీ చేసేసుకోండి ఇవాళ లోపల, రేపు పొద్దున్న లోపల. దానికి మన సాగర్ ఉన్నాడు, ఆ లైబ్రరీలో మీరు కూర్చునే రాత్రి పగలు చదువుకునేటటువంటి సాహసము తెచ్చుకోగలిగితే అది ఏ యజ్ఞం అవుతుందని. మీరు రాత్రి పగలు అక్కడ కూర్చుని విశేషమైనటువంటి సామర్థ్యాన్ని మీరు తెచ్చుకుంటున్నారు కనుక అది గోమేధ యజ్ఞం అవుతుంది. జో హార్తా థా ఉసే పృథక్తావాది ఆగ్రా చోడుకర్ సంయుక్త ప్రవాహమే బహనే కిలి వివస్ కియా జాతా థా. ఓడిపోయినటువంటి వాడిని నువ్వు ఆ పరంపరలో చేరిపో అంచేత మండన మిశ్రుడు ఎప్పుడైతే శంకరాచార్యులు వారితో ఓడిపోయాడో ఏం చేశాడు, శంకరాచార్యుల వల్ల కలిసిపోయాడు. అలాగా ఈ గురుసత్తా ఆలోచన విధానాన్ని, వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వన్ లాంగ్వేజ్ అనేటటువంటి ఆలోచన విధానాన్ని ముందు 10 మంది నోళ్లలో పడనివ్వండి మీరు. అది ఎలా అవుతుందో కూడా చెప్తున్నాను కదా, ఎలా అవుతుంది. ఎల్లల లేనటువంటి రాష్ట్రాలు, వీసాలు, ఈ వేరువేరు డబ్బులు, ఈ డాలర్ల మార్పిడిలు, ఆ డాలర్ గొప్పదా, ఈ డాలర్ గొప్పదా, ఇది గొప్పదా, ఇలాంటివి ఒక్కలే. ఒకే ముద్ర ప్రపంచం అంతటా కూడా ఒకే కరెన్సీ. మొన్న ఎప్పుడో చదివినట్టు గుర్తు నాకు, ఎక్కడో 7 దేశాలు ఒకే కరెన్సీకి మారుదామని ప్రయత్నం చేస్తున్నామని, డ్యూరో కరెన్సీ అనే ఏదో పేరు చదివాను. ఆ దిశలో వెళ్తోంది. ఇంకాస్త మనం దాన్ని ఈ ఆలోచన విధానంలో చెప్తూ ఉంటే వన్ వరల్డ్ ఎల్లెల్లేనటువంటి ఒకే ముద్ర ఉన్నటువంటి, అంటే ఏంటి, ఒకే కరెన్సీ ఉన్నటువంటి దేశము. ఇంకా కావాలంటే మీరు ఒకే కరెన్సీ కూడా కల్పించండి మీ బ్యానర్లో, వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వన్ లాంగ్వేజ్ వన్ కరెన్సీ. ఐదోది ఎలాగో వన్ ఎనర్జీ అంటున్నాం మనం, సోలార్ ఎనర్జీ. ఇంకో రెండు మనం మెల్లిగా కలుపుకుంటే మన 7 అనేటటువంటి స్టాంప్ కూడా వచ్చేస్తుంది. అంచేత దీన్ని గుర్తుంచుకోండి, వన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ, వన్ కరెన్సీ వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వన్ లాంగ్వేజ్, ఇది మనము ఆయుధాలుగా తీసుకుని వెళ్తున్నాం. ఇది వద్దనేవాడు ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? ఖచ్చితంగా ఈ కాలంలో ఉండడు, ఉంటేవాడిని బతకనివ్వరు. జరుగుతున్న యుద్ధం అంతే కదా, నాది మాది అనుకుంటున్నారు, కొట్టుకు చస్తున్నారు వాళ్ళు. కానీ ఈ యుద్ధంలో ఇదివరకు జరిగినటువంటి మారణ హోమం జరగదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ ప్రయత్నాలు ఇక్కడ మాత్రమే కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. దాని పేర్లు వేరు వేరే పెట్టచ్చు వాళ్ళు. అంచేత ప్రమాదం జరుగుతుందని నేను అనుకోవటం లేదు. కానీ మనము పురుగులలాగా జీవిస్తూ ఉంటే మనము మాత్రము ఆ ప్రవాహంలో ఉండము. ఆ ప్రవాహంలో ఉండకపోతే ఖచ్చితంగా మహాకాలుడు మన్ని ఉండనివ్వడు. దానికి ఈ రోగాలన్నీ వస్తున్నాయి, రకరకాలైనటువంటి రోగాలు, రకరకాలైనటువంటి బాధలు రావటానికి కారణం అదే. మన జీవిత విధానము అర్థం పర్థం లేనటువంటి జీవితం, పురుగుల లాంటి జీవిత విధానం అయిపోయాక పురుగులు మన మీదకి రాక ఏమొస్తాయి? అది ఎన్నిసార్లు చెప్పినా మీరు మారలేకపోతున్నారు. కలకటాలో డేగ్ అనేటటువంటి రోగము విపరీతంగా వస్తోంది అని ఉందండి. ఇవాళ పొద్దున్నే ఉత్తిన టీవీ ఆన్ చేస్తే చూశాను, ఆంథ్రాక్స్ అనేటటువంటి పశువులకు వచ్చే రోగం అది, అదే మనుషులకు వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా సమన్వయం చేసుకోలేనటువంటి మానసిక స్థితిలో ఉన్నాం. వస్తోందని గాభరా పడిపోతున్నావు. నువ్వు పశు లాంటి జీవితం జీవించటం మాని అది నీ జోలికి రాదు. అంత సింపుల్ లాజిక్ అర్థం అవటంలే. నీ ఆలోచనల వల్ల నువ్వు రోగగ్రస్తున్న అవుతున్నావు. నీ ఆలోచనలు దేని వల్ల వస్తున్నాయి? ఆహారం వల్ల వస్తున్నాయి, మనసు ఆహారం వల్ల. మళ్ళీ చివరికి ఎక్కడికి వస్తాం? మరి చివరికి అంతా అక్కడికి వచ్చినా ఆ విషయం మాత్రం మాట్లాడకండి. మిగతా అంతా మేము చేస్తాం, మీరు చేయండి, మెల్లిమెల్లిగా మనం అక్కడికే చేరుకుంటాం. మేధా యజ్ఞం కే ప్రసంగమే ఏక్ బడీ విడంబన నా జానే కహా సే ఆయి. టైము అయిపోయిందా? పాటని గొంతుకు కలిపి పాడండి. కొంచెం మీ గొంతుకు పెంచినా పర్వాలేదు, ఆ పాట కంటతా వచ్చేయాలి మనకి.